నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
శ్రీమద్భాగవతం మూడో స్కందము అధ్యాయం 64 శ్లోకం 29.
నమః తే సర్వభావాయ బ్రహ్మణే అనంతశక్తయే కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః. నమస్తే సర్వభావాయ బ్రహ్మణానంతశక్తయే బ్రహ్మణేనంతశక్తయే కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః నమస్తే సర్వభావాయ బ్రహ్మణేనంతశక్తయే కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః
నమః. నమస్సులు తే నీకు సర్వభావాయ సకల జీవులకు మూలము బ్రహ్మణే పరతత్వము అనంతశక్తయే అనంతశక్తి సంపన్నుడు కృష్ణాయ శ్రీకృష్ణునకు వాసుదేవాయ వాసుదేవతనయుడు యోగానాం పతయే యోగేశ్వరుడు నమస్సులు. అర్థం చెప్పింది ఏసీ భక్తంశల ప్రభుపాద్ పరిశిష్యులు. జయ శ్రీ రాధాగన్ భగవాన్కి భావము. వాసుదేవసుతుడు శ్రీకృష్ణుడు వగు నీకు పదే పదే నమస్కరించున్నాను. నీవు సకల జీవులకు మూలము పరతత్వము అనంత శక్తి సంపన్నవుడు యోగేశ్వరుడు అయి ఉన్నావు. భాష్యం. మృగమహారాజు బ్రహ్మమునకు అనగా కర్మలు చేయుచున్న మార్పు చెందినట్టి పరతత్వమునకు వందనం కావించనని శ్రీలా శ్రీధర గోస్వామి శ్రీధరస్వామి వ్యాఖ్యానించిది. కార్యములు చేయుచున్నను భగవంతుడు ఎట్లు మార్పురహితముగా ఉండేనని ప్రశ్న పాశ్చాత్యత్వేత్తలకు అనంతకాలంగా కలవరపెడుచున్నది. అనంతశక్తియే అను పదము ద్వారా ఇచ్చట ఆ సందేహం నివృత్తి చేయబడిందని శ్రీధరస్వామి పలికిరి. అనంతశక్తియే అనగా భగవానుడు అనంతశక్తి సంపన్నుడని భావము. ఆ విధంగా భగవానుడు తన అనంతశక్తుల ద్వారా మూల స్వభావం మార్పు చెందకుండానే అనంత కార్యములు చేయగలుగుతున్నాడు. నిత్యానంద స్వరూపుడు జీవిత పరమలక్ష్యమైన శ్రీకృష్ణునకు రాజు బంధనం కావించున్నాడు. కృష్ణనామము మహాభారతం ఉద్యోగ పర్వతమందు 71:400 ఒక శ్లోకం విశ్లేషించబడింది. దాన్ని శిల ప్రభుపాద వారు చైతన్య చరితార్థంలో మధ్యలీల 9:30 నందు భాష్యమును ఉదహరించింది. భువాచ శబ్దోనచ్చ నివృత్తివాచక తయోరక్త్యం పరం బ్రహ్మ కృష్ణం ఇత్యుభిధాయతే. కృష్ అను శబ్దము భగవాన్ ఆకర్షణ స్వరూపం కాగా నా అను శబ్దము ఆధ్యాత్మిక ఆనందమని భావము. కృష్ణ నాతో కలిపినప్పుడు కృష్ణ అనే పదము పరతత్వమును సూచించను. భగవాను సాంగత్యం వీడబోచున్నాడు గనక మృగమహారాజు ఈ సూత్రం కావించున్నాడు. ఓం అజ్ఞాంతమందశ్చ జ్ఞానాంజన శలాకయ చక్షున్వంతమయం తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ బుద్ధి శ్రీమతే భక్తివేదంత స్వామీతి నామ్ని నమస్తే సారస్వదేవి గౌరవాన్ని ప్రచారని నిర్విశేషన్యవాది పాశ్చాచదేశాన్ని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలోని భృగమహారాజు శ్రీకృష్ణ భగవాన్ని కీర్తిస్తున్నాడు. ఏ విధంగా అంటే, నువ్వు అనంత శక్తి సంపన్నుడివి, యోగేశ్వరుడివి, సకల జీవులకు మూలమైనవి, పరతత్వం కూడా నీవే అని భృగమహారాజు భగవంతుని కీర్తిస్తున్నాడు. మరి ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమైన అంశాలు, మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, భగవంతుని నివేదన అర్పిస్తున్నప్పుడు లేదా కీర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనం కీర్తి ఆయన కీర్తించాలి. ముందు భగవంతుని మనం కీర్తించిన తర్వాతే మన ప్రార్థనలు తెలియజేయాలి. భగవంతుని కీర్తించకుండా మన ప్రార్థనలు తెలియజేయకూడదు అని ఇక్కడ నృగ మహారాజు తన యొక్క ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా మనకి చెప్తున్నాడు. మనం అనుకోవచ్చు, భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు కదా, మనం ప్రత్యేకించి కీర్తిస్తే ఆయన తెలియదేమంటే అని అనుకోవాల్సిన ప్రశ్న కాదు. ఖచ్చితంగా మనం ఆయన్ని కీర్తించాలి. ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ, మూడు సమయాల్లో మనం ఖచ్చితంగా కీర్తించాలి. అందువలే గురు ఉదయం పూట మనం సంసార పాట పాడినప్పుడు గురువుకి మూడుసార్లు వందనాలు అర్పించాలని మనం చదువుకుంటాం. అదేవిధంగా భగవంతుడు కూడా మనం ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ మూడుసార్లు మనం వందనాలు అర్పించుకోవాలి. ఏ విధంగా అంటే, తెల్లవారుజాము నిద్ర లేస్తున్నప్పుడు మనం భగవంతుడు ప్రణామాలు అర్పించి నీ యొక్క దైనందిన కార్యక్రమాలు నీ సేవల్లో నేను నిమగ్నం కావడం అయ్యే విధంగా పవిత్రంగా నీ సేవలు ఆచరించే విధంగా నాకు ఆస్వాదించు అని ఆయన మన ప్రార్థనలు అర్పించి ఆయన కీర్తించి తిరిగి మన కార్యక్రమం ఆచరించాలి. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలోని మనం ఆయన్ని మరొకసారి మనం కీర్తించి, ఉదయించి నా కార్యక్రమం సరిగానే చేసుకొచ్చాను, సాయంత్రం వరకు కూడా నా కార్యక్రమాలు నా చైతన్యం సరిగా ఉంచు అని మన భగవంతుని ప్రార్థన అర్పించి మన కార్యక్రమం కొనసాగించాలి. రాత్రి వేళ మనం పడుకో ముందు భగవంతునికి, ఉదయం సాయంత్రం వరకు నేను నీ సేవల్లోని సరిగ్గా నిమగ్నం అయినప్పటికీ కొన్ని కొన్ని సమయాల్లో నేను పొరపాటు చేసి ఉండొచ్చు, ఆ పొరపాట్లను మన్నించి ఈ రాత్రి సమయాన్ని నా యొక్క శారీరక విశ్రాంతి తీసుకుంది నా యొక్క హిందుత్వం కోసం కాదు, మరుదిన నీ సేవలో పరిపూర్ణంగా నిమగ్నం అవడం కోసం, శారీరక శక్తి సంపాదించుకోవడం కోసం నిద్రపోతున్నాను అని భగవంతుడికి మనం నివేదన తెలియజేసి మనం నిద్రపోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మనం పరిపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడుతున్నట్టు అవుతుంది. అది ఇక్కడ నృగమహారాజు తన ప్రత్యక్ష ఉదాహరణ చూపిస్తున్నాడు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదం వివరిస్తానంటే, భగవంతుడు మార్పు రహితంగా ఉండేనని ప్రశ్న పాశ్చాత్య తత్వవేత్తలకు అనంతకాలంగా కలవరపెట్టుతుంది అని భాష్యంలో వివరించారు. మనందరూ కూడా ఒక సందేహం వస్తుంటుంది, ఎందుకంటే ఈ జగత్తులో కనిపించే ఏ వస్తువైనా కూడా ఖచ్చితంగా మార్పు చెందాల్సిందే, మార్పు చెందకుండా ఏది ఉండదు. ఏ వస్తువైనా కావచ్చు, జీవులు కావచ్చు, వస్తువులు కావచ్చు, చెట్లు కావచ్చు, జలరాశులు కావచ్చు, ఏవైనా కూడా ఖచ్చితంగా మార్పు చెందాల్సిందే, మార్పు చెందకుండా ఉండే పని లేదు. అందువల్ల మనం మార్పు చెందుతూ ఉంటాం కాబట్టి భగవంతుడు కూడా మార్పు చెందుతూ ఉండాలి కదా అని మన సందేహం. కానీ ఇక్కడ భగవంతుడు మనలాంటి వాడు కాదు అనే విషయం అవగాహన చేసుకోవాలని శ్రీధర స్వామి వారు ఉదహరిస్తారు. ఏ విధంగా ఉదహరిస్తున్నారంటే, అనంత శక్తయే అని అంటారు. భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు అనే విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్తుంది. మరి భగవంతుడు ఎంత శక్తిమంతుడు అని మనకి అర్థం కావట్లేదు. ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఒక చిన్న మనందరం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పుస్తక విత్తన కార్యక్రమంలో నిమగ్నం అవుతుంటాం, బుక్ డిస్ట్రిబ్యూషన్. ఒక స్టాల్లో స్టాల్ లీడర్ తనకింద ఉన్న ఎవరైతే సబార్డినేట్స్ ఉంటారో వాళ్ళందరినీ చూసుకుంటూ, ఆ స్టాల్లో ఉన్న అవసర వస్తువులన్నీ కూడా చూసుకుంటూ, వచ్చిన యాత్రికులతో కానీ లేదంటే కొనుగోలుదారులతో కానీ ప్రతిస్పందిస్తూ విషయాలన్నీ చక్కగా చూసుకుంటూ ఉంటాడు ఆ యొక్క వ్యక్తి. మరి అప్పుడే జాయిన్ అయిన వ్యక్తి, ఆ యొక్క మంది ఆ స్టాల్లో వచ్చిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా కొత్త వ్యక్తి, ఎట్లా అబ్బాయి చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఒకేసారి తన కింద ఉన్న 10 మందిని చూస్తున్నాడు, అదే సమయంలోని వస్తువులన్నీ కూడా చకచకా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, పుస్తకాలు విసర్జన చేస్తున్నాడు, వచ్చిన వ్యక్తి కృష్ణా చిత్రం గురించి ప్రచారం చేస్తున్నాడు. అదే సమయంలో తన యొక్క దైనంది కార్యక్రమం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆచరిస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు బా అని అతనికి అంతుపట్టిన విషయం అవుతుంది. కానీ అతను కొనసాగిస్తూ వెళ్ళగా వెళ్ళగా అతనికి కొంచెం అర్థమవుతుంది, ఎస్ ఈ పని మనం చేయగలము అని మనకు అర్థమవుతుంది. అంతకన్నా హై స్టాండర్డ్ లో వెళ్ళేది ఇటువంటి స్టాల్స్ అన్ని మెయింటైన్ చేసే ఒక పెద్ద కార్యకర్త లైక్ టెంపుల్ కమాండ్ విభాగం. టెంపుల్ కమాండ్ అనే మన ఇది మన ప్రత్యక్ష జీవితం ఉదాహరణ చెప్తాను. టెంపుల్ కమాండ్ ఇటువంటి స్టాల్స్ అని కొన్ని 4-5 పైనే ఉంటాయి, లైక్ మన స్టాల్ మన టెంపుల్ లో 7-8 పైన స్టాల్స్ ఉన్నాయి. ఇటువంటి అన్ని విభాగాలను చూసుకునే శక్తి టెంపుల్ కమాండ్కి ఉంది. కేవలం 1% అన్ని విభాగాల్లో వ్యక్తులన్నీ కూడా పర్ఫెక్ట్గా చూడగలుగుతున్నాడు. ఇది టెంపుల్ కమాండ్ అంత శక్తి ఎంతమంది ఎట్లా కలుగుతున్నాడు ఇది మనకు అర్థం కాదు, ఆ స్థితికి వెళ్తే నాకు అర్థమవుతుంది. మరి అటువంటి టెంపుల్ కమాండ్ స్థితిని దాటి ఇంకా హై పొజిషన్ వెళ్తే టెంపుల్ ప్రెసిడెంట్, మందిర అధికారి. మందిర అధికారి మందిరంలో ఉన్న ప్రతి విభాగంలోనే ఏ కార్యక్రమం ఎంత జరుగుతున్నాయి, తర్వాత భక్తులకు మనోభావాలు ఏంటి, తర్వాత ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఏ విధంగా కొనసాగించాలి, అన్ని కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చూడగలంది మందిర అధ్యక్షుని యొక్క కర్తవ్యం. ఇది సాధారణ లెవెల్లో సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తికి అది అర్థం కాదు. హాయ్ ఉన్న స్థాయిలో మందిర అధికారి ఏ విధంగా చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కాదు. అదే అంతకన్నా కొంచెం హై స్థితికి వెళ్ళినట్టయితే ఇది మనం ఒక మందిరం అనేది, ఇటువంటి మందిరాలు కొన్ని విభాగాలు చూసుకునే ఒక స్టేట్ లేదంటే ఒక జాతీయ విభాగం తీసుకుంటే నేషనల్ విభాగంలో, అంతకన్నా హై స్టాండర్డ్ లో వెళ్ళంటే జీబీసీ. అట్లా అంతా ప్రభావం చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్నట్టయితే మొత్తం దేశాన్ని మొత్తం అంటే ప్రపంచాన్నే చూడగలిగిన శక్తి సంబంధాలు కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు. శిల ప్రభా గారు తనకు ప్రత్యక్ష జీవితంలో 108 మందిరాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మాణం చేసి ప్రతి మందిరంలో ఉన్న విద్యా భక్తుల యొక్క కార్యక్రమాలను సక్రమంగా చూసుకుంటూ వారికి యోగశ్రమాలు సరిగ్గా చూసుకుంటూ ప్రచారం చేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చదువుతూ ఉన్నాం వింటా ఉన్నాం అని తెలిసిన విషయమే. ఇవన్నీ చేయగలను అనేది ప్రభాదర సాయకనండి. మరి ఇటువంటి ఒక విశ్వంలో జరిగిన ఒక ప్రపంచంలో జరిగిన కార్యక్రమం కాకుండా ఒక విశ్వాన్ని చూసుకోగల శక్తి ఎవరుంది, బ్రహ్మదేవుడికి ఉంది. బ్రహ్మదేవుడు ఈ యొక్క విశ్వంలో ఉండే ప్రతి జీవరాశి యొక్క కార్యక్రమాన్ని కూడా చూడగలుగుతున్నాడు. మరి ఆ విశ్వంలో ఉన్న జీవరాశులందరికీ పోషణాభారం చూసేది విష్ణు, అవి వీళ్ళందరికైనా చాలా సూపర్పర్సన్ ఉన్నది విష్ణు. మరి ఇటువంటి విష్ణువులు అనంత విష్ణువులందరినీ చూసే దేవ భగవానుడు శ్రీకృష్ణుడు. అందులో ఆ శ్రీకృష్ణుడు యొక్క అనంతమైన శక్తి సాధారణ శైలిలో మనకి అసలు కొంచెం కూడా అర్థం కాదు, ఇది పదిపది. అందులో ఈ విషయం మనకు అవగాహన చేసుకోవాలంటే కేవలం మనం ఈ యొక్క శబ్ద ప్రమాణం ద్వారా మనకు అర్థం అవుతుంది అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ భాషలు ఏమని వివరిస్తున్నారంటే ఈ యొక్క ఈ విధంగా భగవంతుడు అనంత శక్తుల ద్వారా మూల స్వభావం మార్పు చెందకుండానే అనంత కార్యం చేయగలుగుతున్నాడు అనే విషయం ప్రభాకర్ భాషలో రాశారు. అంటే భగవంతుడు మూల స్వభావాన్ని మార్పు చెందకుండా అనంత కార్యాలని కూడా చేయగలుగుతున్నాడు అని విషయం చెబుతుంది. మరి దీన్ని ఈశోపనిషత్ గ్రంథంలోని ప్రభాకర్ శాంతి పాఠంలోని ఒక మంచి ఉదాహరణతో వివరిస్తున్నారు. శాంతిపాఠం మనకు తెలిసిందే, మీరందరూ మనం చదువుకునే ఉన్నారు, ఓం పూర్ణమద పూర్ణమిదం అందులోకి వచ్చారా. దాని భాషలోని భావంలో ఏమవుతుందంటే దేవదేవుడు సమగ్రుడు సంపూర్ణుడు అయి ఉన్నాడు, అతడు సర్వసంపూర్ణుడు అవడం చేత అతని నుంచి ఉద్భవించిన ఈ దృశ్యమాన ప్రపంచం మొదలైనవి కూడా సర్వసంపూర్ణమై ఒప్పారుతున్నాయి. సంపూర్ణం కలిగించబడి ఏదైనా తనను తనగా సమగ్రమైంది, అతడు సర్వసంపూర్ణుడు అవడం చేత అతని నుంచి అనేక సంపూర్ణ అంశాలు ఉద్భవించినా అతడు సర్వసంపూర్ణగానే ఉన్నాడు అనే విషయం ఇక్కడ ప్రభాదరు భావనలు వివరిస్తారు. ఈ యొక్క చిన్న అంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు భగవంతుడు ఎంత శక్తివంతుడు అనే విషయాన్ని ఇక్కడ ప్రభాదరు ఉదాహరణ చేస్తుంది, ఆ పర్పట్లో కూడా వివరిస్తున్నారు. అందువల్ల భగవంతుడు అంత గొప్ప శక్తివంతుని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం కేవలం శాస్త్ర అధ్యయనం ద్వారానే లేదా వైష్ణవుల నుంచి వినడం ద్వారా మనకు అర్థమవుతుందనే విషయం తెలుసుకోవాలి. ఒక సందర్భంలోని ప్రభాకర్ యొక్క మన యొక్క నేషనల్ విభాగంలో ఉండే పీఠాధిపతులు లైక్ మత సంస్కృతులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ప్రభాకర్ చర్చ చేస్తున్నారు ఎవరు గొప్ప వ్యక్తి అనే విషయం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు గొప్ప అంటే కొంతమంది మఠాధిపతులు వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రకారం కొంతమంది విష్ణు అని కొంతమంది శివుడు అని ఇట్లా వాళ్ళ వల్ల అభిప్రాయాల పక్కన చెప్తూ వెళ్ళారు. ప్రభాకర్ పక్కనే ఆడుకుంటున్న ఒక చిన్న అమ్మాయిని పిలిచి ఈ యొక్క జగత్తంతని ఎవరు అధినేత లేదా ఎవరు సుప్రీం పర్సన్ అంటే శ్రీకృష్ణ అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభుపాద చెప్పారు, చూసారా ఆ అమ్మాయి, మనం ఇంతసేపు మీరందరూ కూడా ఇంతసేపు చర్చించుకుంటూ ఉన్నారు ఎవరు సుప్రీం పర్సన్, ఎవరు సర్వశక్తి మంత్రిని చర్చించుకుంటూ ఉన్నారు, మరి వీరందరూ కూడా ఏ యొక్క కంక్లూజన్ అంటే పరిష్కారం దొరకలేదు, కానీ ఈ అమ్మాయి చాలా సులభంగా శ్రీకృష్ణ చెప్పేసింది అని ప్రభుపాద చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా చిన్న సమయంలో చిన్నతనంలోని మన తాత ముత్తాతల నుంచి లేదా మన తల్లిదండ్రుల నుంచి భగవంతుని శక్తిని వింటూ ఉన్నాం, అప్పుడు మనం అంగీకరించాం భగవంతు శక్తి మంత్రి అని. కానీ మనం విద్యావిధానంలో కొద్ది అబ్బరి సాధించాం, మనం ఇంటర్మీడియట్ 6 డిగ్రీస్ దాటింది, అప్పుడు ఈ యొక్క బాహ్య ప్రపంచం యొక్క ఆకర్షణ చేత లేదంటే ఈ తప్పుడు విద్యావిధానంలో మనం భగవంతుని పైనే మనకు అపనమ్మకం వచ్చే విధంగా మన శాస్త్రవేత్తలు మనకి తెలియజేస్తుంటారా, నిజంగా భగవంతుడు అంత శక్తి మంత్రుడా అని మన సందేహం ఏర్పడింది. అందువల్ల ఈ సందేహం వల్ల ప్రస్తుతం భగవంతుడు గొప్ప శక్తి మంత్రుడు అంటే మనం అంగీకరించలేకపోతా ఉన్నాం, కానీ చిన్నప్పుడు అంగీకరించాం కానీ ఇప్పుడు అంగీకరించకపోతాం. అదేవిధంగా మనం ప్రారంభంలో భక్తి స్థాయిలో వచ్చినప్పుడు దేవదేవుని భక్తి సేవలో మనం నిమగ్నం అవుతున్నప్పుడు మనం ఎంతో ఉత్సుకతను ఎంతో ఇంక్విజిటివ్‌నెస్ మన కృష్ణ యొక్క తత్వం తెలుసుకోవడం కోసం మోర్ యాక్టివ్గా ఉంటాం, కానీ కొనసాగిస్తున్నప్పుడు ఆ యొక్క కృష్ణ చైతన్యంలో మనం ముందు వెళ్తూ ఉండగా మనం కొంత కొంతగా ఈ జ్ఞానం పొందిన తర్వాత మనం తర్కంగా ఆలోచన మొదలు పెడతాం, నిజంగా కృష్ణుడు అంత గొప్పవాడా అని అవునాక తెలుసుకోవడం కోసం ప్రయోగాత్మకంగా మనం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం, అంటే ప్రయోగాత్మకంగా రుచి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఇది ఎందుకు వస్తుందంటే మన యొక్క పూర్వవాసన, అంటే మనం ముందుగా చదువుకున్న పాత ఈ యొక్క తప్పుడు విద్యా విధానం ద్వారా మనం ఇటువంటి ఆలోచనలతోని మనం భగవంతుని పట్ల ఇక ప్రయోగాత్మకంగా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. కానీ భగవంతుని మనం ప్రయోగాత్మకంగా తెలుసుకోలేము, ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆ యొక్క ప్రామాణిక వైష్ణవుల నుంచి శబ్ద ప్రమాణం ద్వారా మనం అవగాహన చేసుకోవాలని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క అదే సందర్భంలోని ప్రభుపాద దగ్గర ఆ యొక్క మతత్వజ్ఞులందరూ కూడా మీరు ఈ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని కూడా మీరు ఎవరు చదవట్లేదు, ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ మీరు ఏమిటి అసలు అధ్యయనం చేయరు, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు ఎక్కువగా కీర్తిస్తూ ఉంటారు, దాన్నే మీరు అందరికి చెప్తూ ఉంటారు అని అన్నారు. ప్రభుపాద గారు అప్పుడే గదిలోకి వస్తున్న యమునాదేవి దాసిని పిలిచి, యమునాదేవి మాతాజీ ఇక్కడ సే ఈశ్వరం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నారు అనుకోకుండా ప్రభుపాద గారు ఆ క్వశ్చన్ అడిగేసరికి ప్రశ్నించేసరికి యమునాదేవికి చేతిలో పట్టుకొస్తున్న పళ్ళెం గరగడం వణికింది, అక్కడ పెట్టి చెప్పాలా వద్దా అని ఆమె సంశయించింది. అప్పుడు ఎస్ కంటిన్యూ అన్నారు. అయితే ఆమెకి 4 శ్లోకాలు మాత్రం వచ్చు ఈశ్వరంలో, మరి ప్రభుపాద గారు చెప్పారు ఈశ్వరం శ్లోకాలు మొత్తం చెప్పని, చెప్పకపోతే అందరి ముందు ప్రభుపాద గారిని అవమానిస్తారు, తను కూడా ఏమి ఇట్లా జరిగిందని అంటారు, చెప్తే తనకు రావు ఎట్లా. ఆమె సంతృప్తి పడిపోయింది, ఒళ్ళని చెమటలు పడతా ఉన్నాయి, గడగడం వండుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఎట్లా ప్రారంభించింది, ఓం పూర్ణమదం పూర్ణమిదం స్టార్ట్ చేసింది. ఒకటో శాంతి పాఠం పూర్తయిపోయింది, నెక్స్ట్ ఒకటోది అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది అయిపోయింది, నాలుగోది కూడా అయిపోయింది, ఎస్ స్టాప్ ఇట్ అన్నారు. అనేసరికి అబ్బా పెద్ద గుండె వరకు దీపోయిందని హ్యాపీ అయిపోయింది. అనేసరికి ఎస్ నో యూ కెన్ అండర్స్టాండ్, మై స్టూడెంట్స్ అందరూ కూడా వేదాలని బాగా చదువుతారు ఒప్పుకుంటారంటే, అప్పుడు అందరూ ఎస్ ఎస్ ఒప్పుకుంటాం, అయితే ప్రొనౌన్సియేషన్ నాట్ గుడ్ అన్నారు. అప్పుడు ప్రభుపాద చెప్పారు ప్రొనౌన్సియేషన్ నాట్ ఇంపార్టెంట్, డెడికేషన్ ఇంపార్టెంట్ అన్నారు ప్రభుపాద. అనేసరికి ఆవిడ అందరూ కూడా ఎస్ఎస్ అంగీకరించారు. అంటే అక్కడ ప్రభుపాద గారు డివోటి యొక్క మనసులో ఏముంది, ఎట్లా ప్రొడక్ట్ చేయాలి, అదే సమయంలో సమాజాన్ని ఎట్లా అందించాలనే విషయం అంచి అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేయగలిగారన్నమాట. అందువల్ల మనం ఈ శాస్త్రాలు మనం బాగా అధ్యయనం చేసినట్టయితే, దాన్ని బాగా తెలుసుకున్నట్టయితే ప్రచార కార్యక్రమం మనం మరింతగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఎవరికైనా సందేహాలు వచ్చినప్పుడు మనం వారు వివరించి చెప్పగలుగుతాం. కానీ మనం కొరకొర జ్ఞానంతో కొంచెంగా చదివినట్టయితే ఏ విషయాలు కూడా మనం ఇతరులకు చెప్పలేము, కృష్ణ చేతనం వాళ్ళకి అందించలేము, మనమే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇతర వ్యక్తుల ప్రశ్నలు మనం ఎట్లా తెలుసుకెళ్తాం అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రభుపాద గారు చేతన చేతనం నుంచి కృష్ణ అనే పదానికి వివరిస్తూ ఉన్నారు. కృష్ణ అంటే అని భగవాన్ని సర్వ ఆకర్షణ, సారీ భగవంతుని ఆకర్షణ స్వరూపం కాగా నా అనే శబ్దము ఆధ్యాత్మిక భావమని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అంటే కృష్ణ అనే పదానికి అర్థాన్ని చేతన చేతనం ప్రభుపాద వివరిస్తున్నారు. కృష్ణ అంటే భగవంతుని ఆకర్ష స్వరూపం, నా అంటే ఆధ్యాత్మిక ఆనందం అని చెప్తుంది. మరి అదే కృష్ణ అనే పదానికి బియాండ్ బర్త్ అండ్ అనే తట్టు అనే పుస్తకంలోని ప్రభుపాదన్ మళ్ళా ఇంకో విధంగా వివరించారు. కృష్ణ అంటే మహా అని, నా అంటే ఆనందం అని, మహా ఆనందం అని అక్కడ వివరించారు. అంటే ఇక్కడ మనం రెండింటికి అర్థం ఒకటి వస్తుంది, అంటే భగవంతుడు సర్వ ఆకర్షుడు లేదా ఆకర్షణ అనే ఆనందానికి ఒక రూపం ఉందంటే దేవదేవం శ్రీకృష్ణుడే అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందువల్ల భగవంతుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని ఇక్కడ మనం సులభంగా అంగీకరించి తీరాలని ఇక్కడ అవగాహన చేసుకోవాలి. అయితే ఇక్కడ మనందరూ కూడా ప్రశ్న వస్తుంది, ఎందుకు మనందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క రకరకాల మనోభావాలతోని లేదంటే తప్పుడు అవగాహనతోనే మనం ఉన్నాం కాబట్టి మనం ఈవెందో ఈ కృష్ణుకు భక్తి సేవలు నిమగ్నం అవుతున్నప్పుడు కూడా మనకి ఈ ప్రశ్న మొదలవుతూనే ఉంటుంది. కృష్ణుణ్ణి నేను భక్తి సేవ చేస్తున్నాను కానీ నాకు ఈ యొక్క భక్తి యొక్క మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని చెప్తే అయినా కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది, భగవంతు సర్వశక్తి మంత్రుడైనా కాదా అనే రకరకాల సందేహం మన మనసులో మెదులుతూ ఉంటాయి. బికాజ్ ఆ రీజన్ వల్లే మనం ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డాం. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనందరూ కూడా ఆ దేవదేవంతో నిత్య సహచరంలోని ఎంతో మహా ఆనందాన్ని పొందున్న వాళ్ళే. కానీ ఆ యొక్క స్థాయి నుంచి మనం దిగజారిపోవడానికి కారణం ఏంటంటే భగవంతుడే ఎందుకు సర్వశక్తిమంతుడు కావాలి, నేను కూడా అవచ్చు కదా అనే భావం మనలో మెదలవడం ద్వారా ఆ యొక్క భావాన్ని బట్టి మనం ఈ లోకానికి రావడం జరిగింది. కానీ మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పుడు కూడా మనం ఆ యొక్క భగవంతుని యొక్క గొప్ప స్థాయికి మనం చేరుకోవడం మన వల్ల కాదు అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. ఉదాహరణ తీసుకున్నట్టయితే ఈ యొక్క జీవి తనలో ఉన్న గొప్ప ఉన్నతమైన లక్షణాలు పెంపొందించుకోవడం ద్వారా బ్రహ్మస్థాయి వరకు వెళ్ళగలుగుతాడు. అంటే బ్రహ్మ కొన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటాడు, ఆ స్థాయికి కూడా వెళ్తాడు. కానీ దానిపైన శివ ఉన్నాడు, దాని తర్వాత విష్ణు ఉన్నాడు, దానిపైన కృష్ణ, వాడి 9 లక్షణాలు పొందడం వీలు కాదు. మనం కూడా శాస్త్రానికి చాలాసార్లు వినే ఉంటాం, 100% వరకు బ్రహ్మ వచ్చాడైతే 85% వరకు శివ వస్తాడు, 95% వరకు విష్ణు వస్తాడు, 100% శ్రీకృష్ణ ఉంటాడు. అందులో జీవుడు తన యొక్క ఉన్నత లక్షణాలను మరిపంతగా పవిత్రంగా చేసుకుని పెంపొందించుకోవడం ద్వారా బ్రహ్మస్థాయి వరకు వెళ్ళగలదు, అంతవరకే దాన్ని దాటి పోవలేడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ మనం ఆ స్థాయి కూడా దాటి భగవంతుల్లా కావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, భగవంతుల్లా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనకది వీలు కాదు. కానీ భగవంతుడు ఎంత శక్తి స్వరూపుడు అనే విషయం తెలుసుకోవాలనడానికి ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే, ఒక సందర్భంలో న్యూయార్క్ సిటీ పైన విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి, అంటే ఒక స్పిరిచువల్ పర్సన్, ఆయన విమాన కిటికీ నుంచి కింద న్యూయార్క్ సిటీని చూశాడు. చూసినప్పుడు ఎంతో అద్భుతమైన ఈ యొక్క లైక్ పర్ఫెక్ట్ డిజైన్ చేయబడింది అనమాట. ఆ ఊరంతా కూడా ఎంతో ఆకర్షణీయంగాను, పెద్ద పెద్ద ఎత్తైన మెడల్తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎవరైనా ఫ్లైట్లో జర్నీ చేసిన తెలుస్తుంది, అంత హైట్లో చూసినప్పుడు కింద స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందని. లైక్ ఆ యొక్క స్ట్రక్చర్ చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క తత్వవేత్త ఏమనుకున్నాడంటే, కేవలం ఒక చిన్న లివింగ్ ఎంటిటీ అంటే ఒక జీవాత్మే ఇంత అద్భుతంగా ఈ యొక్క న్యూయార్క్ సిటీని తయారు చేయగలిగింది. ఒక స్మాల్ భగవంతుల్లో ఉండే ఒక స్మాల్ పార్ట్. మరి భగవంతుడు ఎంత గొప్పగా చేస్తున్న విషయం ఎందుకు మనం అంగీకరించట్లేదు అని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అంటే తిరిగి మనకు ప్రశ్న వేస్తున్నాడు. ఇది మనందరూ కత్తిని అంగీకరించాల్సిందే. జీవుడు ఆయన తీసుకున్నట్టయితే ఒక ఇన్ జనరల్ సొసైటీ తీసుకున్నట్టయితే ఒక కాంట్రాక్టర్ లేదంటే సివిల్ ఇంజనీరు ఒక అద్భుతమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయగలుగుతాడు. చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేసి దానికి ఏ సరుకులు కావాలో దానికి ఎంతెంత కావాలో పెర్ఫెక్ట్ డిజైన్ చేసి ఇవ్వగలుగుతాడు. ఒక సాధారణమైన ఒక సివిల్ ఇంజనీర్ ఒక అద్భుతమైన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ చేయగలడు, అంటే తయారు చేయగలిగాడు. మరి ఇటువంటి బిల్డింగ్లు ఇటువంటి విశ్వాలు కొన్ని కోటాను కోట్లు అన్ని కూడా భగవంతు ఎందుకు చేయలేడనే విషయాన్ని మనం అంగీకరించలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మనలో ఉన్న ఈ యొక్క అనర్థాల వల్ల. కానీ భగవంతు చేయగలడు, చేస్తున్నాను, చూస్తున్నాం. కానీ భగవంతుడే ఇవన్నీ చేయట్లేదు, భగవంతుడే లేడు అనుకున్నట్టయితే, ఆయన సర్వశక్తిమంతుడు కానుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఏవి కూడా ఉద్భవించడం కానీ లేదా కదలడానికి కూడా అవకాశం లేదు. అందులో ఖచ్చితంగా భగవంతుని యొక్క ప్రాధాన్యత ఉంది, ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కానీ మనం ఈ ప్రయోగాత్మక జ్ఞానంతో మనం భగవంతుడు నిజంగా ఉన్నాడా అని తెలుసుకోవాలని రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ అది మనకు వీలు కాలేదు. ఒక సందర్భంలోని ఇది గొప్పవాడని విషయంలోని గురించి చర్చ వచ్చినప్పుడు ఈ యొక్క బీర్బల్ అక్బరు రాజు పరిపాలన సందర్భంలో ఆ యొక్క వర్షాకాలం సమయంలో వర్ష సరిగా పడలేదు. అప్పుడు ఈ ఊళ్ళో ప్రజలందరూ కూడా అందరూ అనుకుంటా ఉన్నారు, ఇంద్రుడు మా పైన కరుణ చూపించలేదు, అందువల్లే మనకి వర్ష సరిగ్గా పట్టలేదు, మనందరూ ఇంద్రుడికి ప్రార్థన చేయాలి అని వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. ఈ మాట ఆనోట ఆనోట తిరుగుతూ అక్బర్ యొక్క ఆస్థానంలో ఉన్న అక్బర్కి తెలిసింది. అక్బరు సభా సమయంలో అందరినీ ఆదరణ చేయించి, ఎందుకు మీరు ఇంద్రుడినే గొప్పవాడిగా మీరు కనుక్కుంటూ ఉన్నారు, ఇంద్రుడు ఆజ్ఞాపిస్తేనే వర్షాలు పడతాయా లేదు పడవా అని అడిగాడు. అప్పుడు అక్కడున్న కొంతమంది ఈ యొక్క మతాధిపతులు చెప్పారు, ఖచ్చితంగా భగవంతుడు ఆ యొక్క ఇంద్రుడికి ఒకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయి అర్హత ఇచ్చాడు, ఆయన యొక్క నేతృత్వంలోనే ఈ వర్షాలు పడడం కానీ లేదంటే ఈ యొక్క ఋతులన్నీ కూడా సక్రమంగా తిరగడం కానీ జరుగుతుంటుంది, ఆయన ఆజ్ఞాన్ని వినట్టయితే ఏ పని జరగవు అని చెప్పారు. ఆ మాట చెప్పేసరికి అక్బర్ కోపం వచ్చింది, ఎస్ మీరంతా కూడా తప్పు చెప్తా ఉన్నారు, ఇంద్రుడు అంత గొప్పవాడా, నేను గొప్పవాడు కానా అన్నాడు. ఆ మాట చెప్పేసరికి సభా సభ్యులందరూ కూడా సందేహం వచ్చింది, ఇప్పుడు ఇంద్రుడు గొప్పవాడు అక్బర్ గొప్పవాడు కాదు అంటే శిక్ష పడుతుంది, అక్బర్ గొప్పవాడంటే అది సమంజసం కాదు, అక్బర్ ఎట్లా గొప్పవాడు కాదు, అది సాధారణ వ్యక్తి, ఇది ఎట్లా అన్నది సమస్య పరిష్కారం అయింది, అది చిక్కులు పడింది. సరే అప్పుడు అక్బర్ చెప్పాడు, లేదు నేను ఇంద్రుడి కన్నా గొప్ప, ఆ విషయాన్ని మీరు నిరూపించాల్సిందే, లేదంటే నేను ఒప్పుకునే లేదు అని సభలో ఆయన ప్రకటించాడు. అందరూ తెల్లమోలేశారు, ఎట్లా సమాధానం చెప్పలేక అర్థం కాక అందరూ నేల చూపులు చూస్తున్నారు. అదే సమయానికి బీర్బల్ లోపల ప్రవేశించాడు, మహారాజా ఖచ్చితంగా మీరే గొప్పవారు అన్నారు. అనేసరికి అక్బర్ చాలా ఆనందం, ఎస్ నేనే గొప్పవాడిని ఆ విషయం నాకు గుర్తిస్తుంది కానీ నిరూపించాను చెప్పాడు. అప్పుడు బీర్బల్ చెప్పాడు, ఓ రాజా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఒకే రకం కలిగిన వ్యక్తుల్ని సృష్టిస్తూ ఉంటాడు, ఒకే స్థాయి శక్తి సంపన్నం కలిగిన వ్యక్తుల్ని రూపం కలిగిన వ్యక్తుల్ని సృష్టిస్తూ ఉంటాడు. అయితే బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు ఇంద్రుని సృష్టించాడు, మిమ్మల్ని సృష్టించాడు, ఇంద్రుణ్ణి ఒక చిన్న స్వర్గంలోని రాజుగా చేశాడు, కానీ మిమ్మల్ని సువిశాల ఈ హిందుస్థాన్ అనే సామ్రాజ్యానికి రాజుగా చేశాడు, అందులో మీరు ఇంద్రుడి కన్నా చాలా గొప్పవారు కదా అని చెప్పేసరికి అగ్గరు చాలా వండర్ఫుల్ గా నువ్వు దీన్ని సమాధానం పరిచావు అని ఆ యొక్క బీర్బల్కి ఆయన ప్రశ్నించాడు. కానీ ఇది మూర్ఖత్వమే, కానీ బీర్బల్ తెలుసు ఇంద్రుడి కన్నా అక్బరు చాలా తక్కువ వాడనే విషయం తెలుసు, సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా దేవునితో సమానం అవుతాడనే విషయం ఈ వ్యక్తి అర్థం చేసుకోవడం కాబట్టి చాలా లైక్ చెల్లొక్తు రూపంలోని ఆ యొక్క సమస్యను పరిష్కరించగలిగాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవుడు ఎప్పటికి కూడా ఈ యొక్క భగవంతుడితో సమానం కాలేడు, లేదా భగవంతుడు కానీ అధికుడు కాలే కాడని ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ప్రయోగత జ్ఞానంతో మనం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది మనం వీలు కట్టలేదు. ప్రభుపాదు ఏం చెప్తారంటే భగవంతుని తెలుసుకోవాలంటే శాస్త్రాలు మనం ఆశ్రయించాలి, శాస్త్రాలు మనం ఆశ్రయించకుండా మనం భగవంతుని తెలుసుకోవడం సాధ్యం కాదు అని చెప్తా ఉన్నారు. దానికి ప్రభుపాదు ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే మన తండ్రి ఎవరు తెలుసుకోవాలంటే మనం మన తల్లిని అడగాలి, మనం ఇంక వేరెవరిని అడగడానికి అవకాశం లేదు, ఎందుకంటే తల్లి మాత్రమే మన తండ్రి గురించి సమాధానం చెప్పగలదు, ఇంకెవరు చెప్పలేరు. అదేవిధంగా దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఈ భాగవతాన్ని శ్రీమద్ భగవద్గీతని మనం ఆ గ్రంథాలు మనం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో అప్పుడే భగవంతుని యొక్క దివ్య వైభవం, ఆయన యొక్క అద్భుతమైన శక్తి, ఆయన గొప్ప లీలలు మనకి అర్థమవుతుంది. అలా కాకుండా మనం ఈ రెండింటినీ ఆశ్రయించకుండా కల్పితమైన భావాలతో రకరకాల వ్యక్తులను మనం ఆశ్రయించినట్టయితే మనకి సరైన సమాచారం మనకు అందదు, మనం తప్పు మార్గాలు ప్రవేశిస్తాం అనే విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలండి, ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ప్రభుపాదారు యొక్క ఉపన్యాసంలోని వివరిస్తున్నారు, ప్రజలు పాపకారం ఆచరించడం వల్ల వారు ఈ యొక్క వాళ్ళు ఉండే పవిత్రతని పూర్తిగా కోల్పోతూ ఉన్నారు, అందువల్ల వారి యొక్క మేధస్సు, తర్వాత శక్తి, ఆయుష్, జీవిత లక్ష్యం అన్ని కూడా పూర్తిగా మర్చిపోతూ ఉన్నారు అని ప్రభుపాదారు ఒక లెక్చర్లో విన్నాను. ఇక్కడ మనం పవిత్రత అన్న అంశాన్ని తీసుకున్నట్టయితే ప్రస్తుత మన యొక్క కలికాలలో ఉండే వ్యక్తుల యొక్క పవిత్ర అనేది చాలా దిగజారుతూ ఉంది. మనిషి నైతిక విలువల్ని, మానవతా విలువలను కూడా ఆచరించలేని స్థితికి దేరారిపోయి ఉన్నాడు. ఇక పవిత్ర అనేది ఎట్లా విలువుతుంది? అందువల్ల మనం నైతిక విలువల్ని, మానవత విలువల్ని అనే దాన్ని మనం కొంచెంగా ఆచరించినట్టయితే మనం ఈ యొక్క పవిత్రతను మనం పెంపొందించగలుగుతాం. ఇక మేధస్సు విషయంలో తీసుకున్నట్టయితే మనం ఎంత శక్తివంతం అనేదానికి తీసుకున్నట్టయితే మన మనసుకున్న లేక మన మైండ్కున్న శక్తి ఎంత గొప్పదంటే, ఈ ప్రపంచంలో ఎన్ని ఇంద్ర గ్రంథాలయాలు ఉన్నాయో అంటే లైబ్రరీస్ ఉన్నాయో, అన్ని లైబ్రరీస్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, అన్ని పుస్తకాల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో అన్నిటిని కూడా ఈ యొక్క మైండ్ గుర్తుపెట్టుకోగలదు, తిరిగి చెప్పగలదు. అంత శక్తివంతమైనది మైండ్. మరి ఇంత శక్తివంతమైన ఈ యొక్క మెదడులో ఉన్న శక్తిని మనం ఒక తుచ్చమైన కార్యాలు ఉపయోగిస్తూ నాయన ఎందుకు పనికిరాని వాని అనే విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఇంత శక్తివంతమైంది. మరి ఈ శక్తి ఎట్లా మనం పెంపొందించగలుగుతామంటే, వెన్ యూ ఫాలో ద రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, అంటే ఈ యొక్క విలువలను, మానవతా విలువల్ని, ధార్మికమైన పద్ధతిని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మన యొక్క మనసు నిజమైన శక్తిని కలిగి ఉండి అంత గొప్పగా మన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా శక్తి తీసుకున్నా కూడా మనం పూర్వకాలంలో ఉండే వ్యక్తులు ఎంతో శక్తిమంతులు. లైక్ ఎంతమంది విన్నున్నారు, ఎవరు ట్రైన్ ఆపేశాడు, కోడి రామకృష్ణ. ఎస్, కోడి రామకృష్ణ ఇస్ వెరీ పవర్ఫుల్ పర్సన్. ఆయన ట్రైన్ వెళ్ళకుండా ఆపేశాడు. ఎవరైనా మనలో ఎవరికైనా వీలవుతుంది ట్రైన్ ఆపడం? కానీ ఆయన ట్రైన్ మూవ్ కాకుండా ఆపాడు. ఒక సాధారణ వ్యక్తి, మనలాంటి పర్సనే, కానీ బిఫోర్ ఒక 200-300 ఇయర్స్ బ్యాక్ అంతే. అంత శక్తివంతుడు. మరి మనకు అంత శక్తి ఉందా? కేవలం 20 కేజీల బస్తా కూడా ఎత్తలేని పరిస్థితి ఉంది మనం. ఓన్లీ 23 కేజెస్ బస్. ఒక బిఫోర్ ఒక 50-40 ఇయర్స్ బ్యాక్ మనం 100 కేజీల బస్తా సునాయాసంగా ఎత్తగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం 25 కేజీల బస్తాలు ఎత్తంటే ఇంకో ఇద్దరు పిలిచి ఇస్తా ఉన్నాం. అది మన యొక్క శక్తి సమాజం. అందులో మన శక్తి పూర్తిగా కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రాపంచ కాలుష్యము, కాలుష్య ఆహారం తీసుకోవడం వల్ల, మనం పరిశుద్ధంగా లేకపోవడం వల్ల మన శక్తిని కోల్పోతూ ఉన్నాం. అదేవిధంగా ఆయుష్ తీసుకున్నా కూడా మన పూర్వకాలంలో ఉండే, పూర్వ యుగాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎంతో ఎక్కువకాలం జీవించారు. మన యుగాల్లో పోవడం అవసరం లేదు, కనీసం మన యుగంలోని మన ముందరాళ్ళందరూ కూడా 100 డేస్ కత్తిని జీవించేవాళ్ళు. నో డౌట్, 100 సంవత్సరాల వరకు మనిషి అనేది సహజమైన జీవనం. కానీ ఇప్పుడు 100 సంవత్సరాలు జీవడం అనేది చాలా కష్టమైపోయింది. అది పుట్టగానే చనిపోవచ్చు, 40 చనిపోవచ్చు, 50 చనిపోవచ్చు, ఎప్పుడు చనిపోతాడో గ్యారంటీ లేదు. అర్ధాయుష్, అకాల మరణాలు. ఎందుకంటే మనిషి తన యొక్క ధర్మాన్ని, నైతిక విలువల్ని సక్రమంగా ఆచరించకుండా తన యొక్క స్థితిని పూర్తిగా దేదార్చుకుంటూ ఉన్నాడు. అండ్ అదే సమయంలోని జీవిత లక్ష్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. మన యొక్క నిజంగా శాస్త్రాల ప్రకారం మన యొక్క జీవన యొక్క సహజమైన లక్ష్యం దేవదేవుని యొక్క సహచారాన్ని పొందడం. ఇక్కడ ప్రభుత్వం వివరిస్తున్నారు, నిత్యానంద స్వరూపుడు జీవిత పరమ లక్ష్యము అయిన శ్రీకృష్ణునకు రాజు వందనం కావించున్నాడు. యాక్చువల్ మన యొక్క జీవిత గమ్యం ఏంటంటే దేవదేవునికి సేవ చేయడం, ఆయన యొక్క కార్యక్రమం నిమగ్నం కావడం. ఆ యొక్క లక్ష్యాన్ని మనం పూర్తిగా మర్చిపోయి మనం ఈ యొక్క ఇంద్రియతృప్తి కార్యక్రమాలే జీవితంగా మనం మెలుగుతూ ఉన్నాం. ఈ యొక్క మహాభారతం కూడా వివరిస్తుంది కదా, ఆహార నిద్ర భయభయం సమన్యమేతాన్ వడదస్ పశుభీనారాణం ధర్మహేకు అధిక విశేషో ధర్మేణహీన పశుభీ సమాన అని వివరిస్తుంది. ఇక ఆహారం తీసుకోవడం లేదంటే నిద్రపోవడం లేదా కొట్లాడుకోవడం లేదంటే సంసార జీవితం చేయడం, ఇవన్నీ కూడా జంతువులకి మనుషులకి సమానమైనవి కూడా. మనిషికి ఉన్నతమైన ఒక జ్ఞానం అంటూ ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలు కేవలం మనం భగవంతుని తెలుసుకోవడం కోసం నిర్దేశించబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. ఒకవేళ కాని ఆ యొక్క తెలివితేటని, జ్ఞానాన్ని మనం భగవంతుని కోసం ఉపయోగించినట్లయితే మనం అదే జంతువులతో సమానం అవుతామని ఇక్కడ అర్థం చేసుకోవద్దని ఇక్కడ తెలుస్తుంది. కానీ మనకి ఈ ప్రపంచంలో కనిపించే విద్యావిధానం కానీ, లేదంటే సంఘంలో రకరకాల పెద్ద వ్యక్తులు కానీ, లేదా ఇంట్లో వాళ్ళు కానీ, అందరూ కూడా ఈ దేహాన్ని ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా సుఖపెట్టుకోవాలి, ఏ విధంగా ఆనందంగా ఉండాలనే మనకి చిన్నప్పటి నుంచి నూరు పోస్తూ ఉండడం వల్ల మనకి జీవిత గమ్యం పూర్తిగా మర్చిపోయాం. అందువల్ల ఎవరిని అడిగినా కూడా నీ జీవిత గమ్యం అంటే పెద్ద బిల్డింగ్ కట్టాలి, లేదా పెద్ద ఉన్న స్థానాన్ని పొందాలి, లేదంటే ప్రపంచంలో గొప్ప వ్యక్తిని కావాలి, ఇదే అని చెప్తారు. కానీ నా యొక్క జీవిత గమ్యం దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ సేవ చేయాలి, ఆయన తెలుసుకోవాలి, ఈ దేహాన్ని చాలించిన తర్వాత ఆయనకు ఆధ్యాత్మ ప్రపంచం చేరుకోవాలనే విషయం ఎవరు కూడా అంగీకరించరు, తెలియని విషయం. అందువల్ల మనం ఈ యొక్క భక్తి సేవలు నిమగ్నమై ఉన్నాం కాబట్టి మనం కొద్దో గొప్ప ఈ భగవంతుని యొక్క భక్తి సేవలో నిమగ్నం కాగలిగే వైష్ణవం ద్వారా, లేదా భక్తుల ద్వారా, లేదంటే ఈ యొక్క గ్రంథాలను చదవడం ద్వారా మనం ఈ భక్తి సేవలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మనం తీవ్రతగా తీసుకుని ఈ రంగంలో, అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి సాధించడం కోసం మనం తీవ్రమైన ప్రయత్నం సాగించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా కొనసాగిస్తూ వెళ్తామో అప్పుడు మన జీవిత లక్ష్యం అని మనకి ఏంటో అర్థమవుతుంది. కళ కాకుండా ఉంటైతే ఈవెందో మనం కృష్ణ చేతులు ఉన్నప్పుడు కూడా ఈ కృష్ణ చేతులను కేవలం మనం దేహ పోషణ కోసం లేదంటే సౌకర్యాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాం. చివరికి ఏమైందంటే ఎండ్ ఏమీ లేదు, జీరో అవుతుంది. ఎండింగ్ ఎప్పుడు బాధపడతాం అంటే ఓల్డ్ ఏజ్ వస్తుంది, అప్పుడు మనకి ప్రశ్నార్థం అవుతుంది, అరే ఎన్ని సంవత్సరాలు కృష్ణ చేతులు ఆచరించాను, ఏం తెలుసుకున్నాను, ఏమి వాట్ ఈస్ దిస్ అని మనం చాలా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అందులో కాకుండా మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క కార్యక్రమాల్లోనే మనం తీవ్రత పొందాలి. మహాప్రభు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రగతికి ఈ 64 ప్రాసెస్ ని వివరించారు. ఇది భక్తి రసామృతం అందులో వివరించబడింది. ఈ 64 పద్ధతిని ప్రస్తుత కలికాలంలో వ్యక్తులు ఎవరు కూడా ఆచరించలేరు కాబట్టి దాన్ని ఈ కలికాలంలో ఉండే వ్యక్తులు సులభంగా ఆచరించడం కోసం 5 రకాల పద్ధతులు ఇవ్వబడినవి. అవి మీ అందరికి తెలిసినవే, తెలుసు, ప్రతిరోజు మనం చేస్తున్నవే. ఏంటి ఏంటి 5 పద్ధతులు? మహాప్రభు ఇచ్చిన 5 పద్ధతులు, హరినామ సంకీర్తన, భాగశ్రవణ, విగ్రహారాధన, భక్తుల అసోసియేషన్, దామ నివాసం. ఓకేనా? ఈ 5 కార్యక్రమాలు ఎవరైతే సక్రమంగా ఆచరిస్తాడో ఆ వ్యక్తి త్వరితగతిన ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తాడు, త్వరిత జీవిత గమ్యాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకుంటాడని మహాప్రభు వివరించారు. మరి మన సందేహం వస్తుంది, ఏంటి ప్రభు మీరు ఇప్పుడు 5 విషయాల గురించి చెప్పారు, ఇవి ఎట్లా పొందడం అని మీకు ప్రశ్న వచ్చేసి ఇమీడియట్ గా. కానీ ఆ ప్రశ్న రావాల్సిన పని లేదు, దాని ప్రభుపాదాలు మీకు ఆ ప్రశ్న అవసరం లేదు. మీరు ఎవరైతే ఈ యొక్క ఉదయ కార్యక్రమాలు ఖచ్చితంగా అనుసరిస్తారో ఆ 5 కార్యక్రమాలు ఈ ఉదయ కార్యక్రమంలో ఉన్నాయి అని చెప్పి సార్ ఒప్పుకుంటారు. నామ సంకీర్తన ఉదయం సాయంత్రం భగవంతుని కీర్తిస్తున్నాం, విగ్రహారాధన భగవంతుని ఇచ్చే 5 కార్యక్రమం చూస్తున్నాం, విగ్రహారాధన మనం చూస్తున్నాం. నెక్స్ట్ భక్తుల యొక్క సాంగత్యం, భక్తుల సాంగత్యం మనం ఉన్నాం. 3 భగవన్ నామ స్మరణ, భాగవత పఠన, భాగవతాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. నెక్స్ట్ 5 దామ నివాసం, దామనం ఉన్నాం. మరి కొంతమంది అనొచ్చు మేము దామలు లేవు కదా బయట నుంచి ఎక్కడికి వస్తున్నాం అని అనుకోద్దు. దానికి కూడా ప్రభుపాదం ఏం చెప్తుంటే ఎవరైతే నిరంతరం కృష్ణుని మన స్మరణలో కావిస్తూ ఉంటాడో అతడు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా అతడు దామాన్ని పట్టుకెళ్తున్నట్టే, దామలు నివసిస్తున్నట్టే అని ప్రభుపాదం వివరిస్తూ ఉన్నారు. అందువల్ల ఎవరైతే ఈ ఉదయం నుంచి సాయంత్రం ఉదయం కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు అంటే ప్రసాద కార్యక్రమం పూర్తయ్యే వరకు క్రమంగా ఖచ్చితంగా అనుసరిస్తాడో ఆ వ్యక్తి 5 కార్యక్రమాలు సంపూర్ణంగా చేసిన వ్యక్తి అవుతాడు. తద్వారా అతనికి జీవిత లక్ష్యం వైపు కేంద్రీకరించగలుగుతాడు. నా జీవిత లక్ష్యం ఏంటి, వాట్ ఇస్ మై డ్యూటీ అనే విషయం తెలుసుకోగలుగుతాడు. ఆ విధంగా అతను ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తాడనే విషయం ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉన్నాడు. అందువల్ల మనందరం ఈ కార్యక్రమంలో ఉన్నాం, ఆచరిస్తున్నాం. దీన్ని మనం తీవ్రంగా తీసుకుని నామజపాన్ని, భగవంతుని యొక్క ఈ యొక్క అత్యమృతం విగ్రహారాధన మనం చూస్తూ, తర్వాత భాగవత పఠనని లేదా శ్రవణం ద్వారా మనం అనుసరిస్తూ, భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం కొనసాగించుకుంటూ, తర్వాత మందిరంలోనే మనం స్థిరంగా ఉంటూ ఆచరించడం ద్వారా మనం ఈ 5 కార్యక్రమాలని మనం పూర్తి చేసిన వాళ్ళు అవుతామని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఇలా సాగిస్తూ వెళ్తామో అప్పుడు భక్తుల నుంచి మనం వింటున్నాము, ఇక 5 కార్యక్రమాలు ఖచ్చితంగా అనుసరిస్తున్నాము, భాగవత పఠనం మనం వింటున్నాము, చదువుతున్నాము. ఈ విధంగా చేయడం ద్వారా మన యొక్క మనసు పరిపక్వత చెందుతుంది, ప్యూరిఫై అవుతుంది, మనం పవిత్రత. ఎప్పుడైతే పవిత్రత కొనసాగు ప్యూరిఫై అవుతుందో అప్పుడు మనం కొంచెం కొంచెంగా మన స్థాయిలో ఉన్న వ్యక్తుల గొప్ప లక్షణాన్ని మనం గమనించగలుగుతాం. ఫస్ట్ మనం తెచ్చించుకున్నాం ఒక స్టాల్ లీడర్ ఎట్లా కొంతమంది గమనిస్తున్నాడు అనే విషయం. మన హృదయ పవిత్రత ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో అప్పుడు ఈ వ్యక్తి ఇంత స్థాయిలో ఇన్ని రకాలు చేయగలుగుతున్నాడు అనే విషయం గమనిస్తాం. ఇంకొంచెం స్థాయి పెరగగానే ఓ టెంపుల్ గమని స్థాయిలో వ్యక్తి ఇంతగానే ఇన్ని గొప్ప కనసాలు చేయగలుగుతున్నాడు. ఇంకొంచెం స్థాయి పెరగగానే ఓ మందిర అధికారి యాజమాన్యం ఎంత గొప్ప చేయగలుగుతుంది. ఇంకొంచెం స్థాయి పెరగగానే ఈ యొక్క రాష్ట్రము, ఇంకొంత స్థాయి పెరగ జాతీయ, ఇంకొంత స్థాయి పెరగగానే ప్రపంచవ్యాప్తంగా, ఇంకొంచెం స్థాయి కానీ బ్రహ్మ ఎంతగా, ఇంకొంత స్థాయి పెరగగానే విష్ణు, ఇంకా దేవదేవ శ్రీకృష్ణ భగవత్, ఓ శ్రీకృష్ణ అంత గొప్ప శక్తివంతుడు అనే విషయాన్ని మనం అంగీకరించగలుగుతాం. అంటే ఈ పరిపక్ స్థాయి పెరుగుతున్న కొలిది, మనం ఆధ్యాత్మిక స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్న కొలిది భగవంతుని యొక్క గొప్ప శక్తిని మనం అవగాహన చేసుకోగలుగుతాం. కానీ మనలో పరిపూర్ణత సాధించకుండా లేదా ఆధ్యాత్మిక ప్రగతి సాధించకుండా ఉన్నట్టయితే మనం ఈవెందో గొప్ప స్థితి అనుకున్నప్పుడు కూడా మనందరి దృష్టిలో గొప్ప స్థితి అంటే బాగా డబ్బు సంపాదించడం, బాగా పేరు సంపాదించడం, మంచి శక్తి కలగడం అనుకుంటాం. కానీ ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉండేవి కూడా అవన్నీ తరిగిపోయేవే. ఎందుకు మార్పు చెందేటటువంటి అని ప్రభుపాద చెప్తా ఉన్నా కదా, మార్పు చెందేటటువంటిది ఈ ప్రదేశం అంతా కూడా. ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేది కాదు, కానీ భగవంతుడు స్థిరంగా ఉండేవాడు, ఆయనలో మార్పు ఉండదు. ఎందుకంటే ఆయన సాధారణమైన దేహం కాదు భగవంతుడిది, ఆయన ఆధ్యాత్మిక దేహంతో కలిగిన వాడు, మనది భౌతిక దేహం కలిగిన వాడు కాబట్టి మనం మార్పు ఉంటుంది, కానీ భగవంతుడిది ఆధ్యాత్మిక దేహం కాబట్టి ఆయన మార్పు చెందినవాడు, ఎప్పుడే స్థిరస్థాయిగా ఉండేవాడు. అందువల్ల ఈ మార్పు చెందిన ఆ దేవదేవుని ఆ అద్భుతమైన శక్తిని మనం ఆ యొక్క పవిత్ర ద్వారా ఆధ్యాంత ప్రగతి ద్వారా మనం సాధించగలుగుతామని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ పద్ధతిని మనం ఖచ్చితంగా తీవ్రతగా తీసుకోవాలని ప్రభుపాదారు మనకి ఉదయం సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తూ వెళ్తూ ఉంటామో మనం మెల్లిమెల్లిగా అభివృద్ధి సాధించగలుగుతాం. అదే సమయంలోని ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యం కూడా ఇది మనకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఈ యొక్క ఐదు రకాల పద్ధతిని మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలంటే, మనం కొనసాగించాలంటే, ఆటంకం లేకుండా కొనసాగించాలంటే భక్తుల మధ్య సాంగత్యం కూడా ఎంతో మనకు సహకరిస్తుంది. సాంగత్యం అనేది ఎప్పుడైతే ప్రభావితంగా ఉంటుందో, ఈవెన్తో ఈ ఐదుట్లో ఏది కొద్దిగా తగ్గినా కూడా సాంగత్య ప్రభావం ద్వారా అది మనని పునరుద్ధరిస్తుంది, అంటే తిరిగి మనలో అది మొలకెత్తిస్తుంది అనమాట. అందరూ సాంగత్యం అంత గొప్పది. అందులో మన తోటి భక్తులు అందరితో కూడా సాధ్యమైనంత ఎక్కువగా ఈ యొక్క విభేదాలు లేకుండా చూసుకోవాలి, తక్కువగా అందరు సంథింగ్. ఎందుకంటే మనందరం మిస్లీడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతూనే ఉంటుంది, జరగకుండా ఉండదని చెప్పను, జరుగుతుంది. కానీ ఇక్కడ మనం మొట్టమొదటిగా నేను ఏం చెప్పాను, భగవంతుని 3 సమయాలు మనం ప్రార్థన చేయాలని చెప్పాను కదా. అదేవిధంగా నిద్రపోయే ముందు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన కార్యక్రమాల్లో మనం గమనించుకుని ఏ భక్తుల పట్లనే మనం కొద్దిగా విభేదం జరిగినా లేదా వారి పట్ల కళ జరిగినా లేదంటే ఏదైనా ఇబ్బంది ఏర్పడినట్టయితే మరుదైన ఉదయం వెళ్ళి వాళ్ళ దగ్గర మనం క్షమాపణ చర్య తీసుకుని తిరిగి మనం కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా మనం ఆధ్యాంత ఖచ్చితంగా సాధిస్తాము, ఎందుకు సందేహం లేదు. దీన్నే ఫర్గెట్నెస్ అంటారు, ఫర్గెట్నెస్ అండ్ ఫర్గ్యూనెస్. వదిలిపెట్టడం అంటే ఫర్గ్యూనెస్ అంటే క్షమించడం. ఈ రెండింటిని మనం తీసుకున్నప్పుడే ఆధ్యాత్మిక ప్రగతిలో మనం అభివృద్ధి సాధించగలుగుతాం, అందు సందేహం లేదు, నో డౌట్. మరి దేవదేవ శ్రీకృష్ణ భగవాను మనం ఇన్ని రకాల పొరపాట్లు చేసినప్పటికీ, ఎన్ని అపరాధాలు చేసినప్పటికీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎన్ని అపరాధాలు చేసినా ఏం చేసినా నువ్వు నా సంపూర్ణంగా శరణాగతి పొందినట్టయితే సర్వ పాపాలు కూడా పూర్తిగా నేను నివారిస్తాను, నువ్వు అని సర్వధర్మాన్ పరిచర్య మామేకం శరణం అది. ఆ శ్లోకం ఏం చేస్తాను కృష్ణుడు, మీరు ఏం చేసినా నో ప్రాబ్లం, కానీ శరణాగతి పొందండి, ఇవన్నీ కూడా నేను కంప్లీట్ గా రిమూవ్ తీసేస్తాను, ఆధ్యాత్మిక సాధిస్తానని చెప్తాను, ప్రయత్నిస్తానని చెప్తాడు. అంటే ఇక్కడ భగవంతుడు అక్కడ ఫర్గ్యూనెస్ అంటే క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడు. మరి భగవంతుడు యొక్క భక్తులైన మనం కూడా ఆ యొక్క లక్ష్యాన్ని మనం పెంపొందించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇది మనకు లేదు నాకు అందుబాటులో లేదు నేను చేయలేను అనుకోవడం పని లేదు, మనం చేయగలం నోడో ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మనం మన యొక్క ఇంద్రియ కొరకు ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం, సంతృప్తిపరచుకోవడం కోసం కొన్ని సమయాల్లో మనం విరోధ వ్యక్తులు కూడా మనం శ్రమిస్తూ ఉంటాం, ఎందుకంటే అక్కడ మన ఇంద్రియ కావాలి కాబట్టి. అలా కాకుండా అది కృష్ణుని కొరకు అని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా ఆ యొక్క మార్గంలో మనం అభివృద్ధి సాధిస్తాం, సందేహం లేదన్నమాట. అది ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవడం ఏంటంటే, దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తివంతుడు, అనంతమైన కార్యాలు చేయగలవాడు అనే విషయం కేవలం ఈ యొక్క ప్రత్యక్ష జ్ఞానం వల్ల కాకుండా కేవలం శబ్ద ప్రమాణం ద్వారా అంటే ఈ యొక్క శాస్త్రాల అధ్యయనం చేయడం ద్వారా, వైష్ణవం నుంచి వినడం ద్వారా, ప్రామాణిక ఆచారాల నుంచి వినడం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఒకటి. రెండవది, కృష్ణ అనే నామానికి ఈ యొక్క ఆకర్షక స్వరూపం భగవంతుడు, నా అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక ఆనందం అంటే పరతత్వం, ఆ భగవంతుని ధామంలో సంపూర్ణ ఆనందాన్ని మనం పొందవచ్చు. కృష్ణ అంటే సర్వ ఆకర్షణ కూడా వస్తుంది. అందులో కృష్ణ అనే యొక్క నామాన్ని మనం పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే మనం జపిస్తూ ఉంటామో అప్పుడు మన హృదయ పరిస్థితి ద్వారా ఆ భగవంతుని అవగాహన చేసుకునే శక్తి మనం పొందగలుగుతాం. మనం ఇన్ని రకాలుగా ఈ యొక్క శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ భగవంతుని మనకి అంగీకరించినట్లయితే అంటే మన యొక్క మనోభావ మన మనసులో ఆ కోరికని అమును అంగీకరించినట్లయితే మనం ఎంత ప్రయత్నించినా కూడా భగవంతుడి నుంచి ఆ యొక్క అంత గొప్ప శక్తివంతుడైన విషయం మనం తెలుసుకోవడం. అందువల్ల ఎందుకంటే ఇంటర్నల్ గా పరమాత్మ స్వరూపంలో భగవంతుడు తెలుసున్నాడు ప్రతి ఒక్క జీవిలోని, ఆయనే జీవుని యొక్క సర్వ కోరికలని కూడా ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. అందువల్ల మనం భగవంతుడు సర్వశక్తివంతుడు అనే విషయాన్ని ఈ శాస్త్రాల ద్వారా మనం అవగాహన చేసుకుని అంగీకరించడం కోసం ఎప్పుడైతే అంటే తెలుసుకోవడం కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో భగవంతుడు ఎస్ ఈ వ్యక్తి నన్ను తెలుసుకోవడం కోసం నా యొక్క శక్తి సర్వశక్తిని అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మనకి బుద్ధి తెలివిని జ్ఞానాన్ని మనకు అందిస్తాడు. అలా కాకుండా భగవంతుని శక్తిమంతుడు కాదు అని మనం సంశయంతో వెళ్ళినట్టయితే ఇక్కడ సంశయంతో ఉండకూడదు అని కూడా వస్తుంది. సంశయంతో ఉన్నట్టయితే భగవంతుని మనని నేను ఎప్పుడుకో నీకు అర్థం కాని విధంగానే మనకి అంటే భగవంతుడు ఎప్పుడు అర్థం కాని విధంగానే మనని దూరం చేస్తూ ఉంటాడు. మనం ఎన్ని జన్మలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా భగవంతుడు మనకి ఎప్పటికీ అర్థం కాదనే విషయం ఇక్కడ తెలిసింది. అందులో కృష్ణ అనే మన హరికృష్ణ మహామంత్రం ఉంది. ఈ హరికృష్ణ మహామంత్రం మనం ఎప్పుడైతే తీవ్రతగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే యొక్క మంత్రాన్ని మనం తప్పులు లేకుండా సక్రమంగా మనం పలుకుతామో దాన్ని వినాలి. రెండూ ఉండాలి. ఈ రెండు ఎప్పుడు జరుగుతుందో అప్పుడు హృదయ పరిశుద్ధి ఉంది, ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆ పవిత్ర ద్వారే భగవంతుని యొక్క అనంతమైన శక్తి, ఆయన అనంతమైన లీలలు, అద్భుతమైన గొప్పతనం మనకి అర్థమవుతుంది అనే విషయం ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఇది ఈ యొక్క శ్లోకంలో నేను తెలుసుకుంది. ఇందులో మీకేం సందేహం ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ శ్రీ రాఘవన్ భగవాన్కి, శిల ప్రభుపాద్కి గౌర ప్రేమ అందే.